నాల్గవాధ్యాయము. మూడు కార్యక్రమముల నిర్వహణ. గురుదేవులు తమ ప్రథమ సాక్షాత్కార సమయములో మూడు కార్యక్రమాలు చేపట్టమన్నారు. మొదటిది అఖండ దీప సమ్ముఖములో 24 సంవత్సరముల పాటు 24 గాయత్రీ మహామంత్ర పురశ్చరణలు పూర్తి చేయటం. రెండవది ఆధునిక మానవాళితో పాతుకుపోయిన దుష్ట స్వార్థపూరిత మనోభావాల నిర్మూలనకు తగిన సాహిత్య సృజనము. దీనికి మొదట అత్యంత ఏకాగ్రతతో కూడిన స్వాధ్యాయం అవసరము. అంతేకాక నా భవిష్యత్ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని సమాజములోని సమకాలీనులతో మంచి సంబంధములు ఏర్పరచుకోవలసి ఉన్నది. దీనివలన సంఘటనాత్మక శక్తి పెరుగుతుంది. మూడవది స్వతంత్ర సంగ్రామంలో ఒక స్వయం సేవకునిగా పనిచేయుట. కార్యక్రమాలు అన్నీ పరస్పర విరోధ స్వభావం కలవే. ఒకదానికి వేరొకదానికి పొంతన కుదుర్చుట కష్టము. కానీ నా సాధనకు స్వాధ్యాయమునకు అడ్డు రాలేదు. ఈ 24 సంవత్సరముల కాలములోనే నేను 2 సార్లు హిమాలయమునకు వెళ్లవలసి వచ్చినది. అన్ని కార్యక్రమాలు వాటంతటా అవే సహజముగా నాకు కూడా ఆశ్చర్యము కలిగించే విధంగా పూర్తి అయినవి. ఇలా సక్రమంగా అన్ని కార్యక్రమాలు పూర్తి కావటానికి కారణం నా సామర్థ్యము ఏమాత్రమూ కాదు, అంతా మొదటి నుండి నాకు మార్గదర్శకులైన గురుదేవుల ఆశ్చర్యకరమైన క్రీడయే. మహాపురశ్చరణ కార్యక్రమము నిర్విఘ్నముగా కొనసాగుతూ ఉండేది. గురుదేవుని ఆదేశానుసారము ఏ రోజున సాధన మొదలుపెట్టినానో ఆ రోజుననే ఆవునెత్తి అఖండ దీపాన్ని స్థాపించాను. దీని బాధ్యత నా భార్య తీసుకున్నది. ఆమెను నేను కూడా మాతాజీ అని సంబోధిస్తాను. పసివాళిని చూసుకునేంత జాగ్రత్తగా అఖండ దీపాన్ని చూసుకునవలసి వచ్చింది. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా అది ఆరిపోయే ప్రమాదం ఉన్నది. ఏ రకమైన వ్యవధానము కలగకుండా ఇన్నాళ్లు అఖండంగా వెలుగుతూనే ఉంది. దాని కాంతిలో కూర్చుని సాధన ఆరంభించినచో మనస్సులో వాటంతటవే దివ్యభావాలు ప్రస్ఫుటించటం జరిగేది. ఏ సమస్య అయినా సామాన్య బుద్ధితో పరిష్కరించబడనప్పుడు ఈ అఖండ జ్యోతి ప్రకాశ కిరణములు అతి సులభంగా వాటిని పరిష్కరించడం జరిగేది. పురశ్చరణ కాలములో నేను పాటించే విధి విధానము రోజు 66 మాలల జపము, గాయత్రీమాత చిత్రపటము వద్ద ధూప దీప నైవేద్య అక్షత పుష్ప జలములతో పూజనము, జపముతో పాటు ఉదయిస్తున్న సవితృదేవతా ధ్యానము, జపానంతరము సూర్య అర్ఘ్యప్రదానము, గాయత్రీ మంత్రముతో ఏ విధమైన బీజమంత్రమును కలిపే తాంత్రిక విధానము అవలంబించలేదు. గాయత్రీమాత పటము మీద అనంతమైన శ్రద్ధ. ఆమె సాక్షాత్తు నా ముందు కూర్చున్నట్లే ఉండేది. అప్పుడప్పుడు కంటి నుండి ప్రేమాశ్రువులు వర్షించుచుండేవి. మనస్సు నిలబడకపోవుట అనేది ఎప్పుడూ జరిగేది కాదు. అనుకున్న కాలము పూర్తి అయినదని గడియారపు అలారం వల్లనే తెలిసేది. లేకపోతే ఆసనము నుండి లేవాలని అనిపించేదే కాదు. ఉపాసనాక్రమమునకు ఒకరోజు కూడా విఘ్నము కలగలేదు. ఇదే అధ్యాయమునకు కూడా వర్తింపచేశాను. దీని కొరకు వేరుగా కాలము కేటాయించవలసిన అవసరం రాలేదు. కాంగ్రెస్ కార్యక్రమాలలో చాలా దూరం నడిచి వెళ్లవలసి వచ్చేది. కార్యక్రమాల సమయంలో కానీ లేక పరామర్శ కాలములో కానీ చదువుట ఆపేవాణ్ణి. సాధారణముగా గంటకు 40 పేజీలు చదివేవాణ్ణి. మామూలుగా ప్రతిరోజు 2 గంటలు చదువుటకు వీలయ్యేది. ఒక్కొక్కసారి ఇంకా కాలము వీలయ్యేది. ఈ విధంగా 2 గంటలలో 80 పేజీలు, నెలకు 2400 పేజీలు, సంవత్సరములో 29,000 పేజీలు, ఈ విధంగా 60 సంవత్సరములలో నేను నా అభిరుచికి అనుగుణంగా ఉండే 175,000 పేజీలు చదివాను. విహంగము దృష్టిలో బర్డ్స్ ఐ వ్యూ రోజుకు 13,000 పేజీలు చదువుట చాలా సులభంగా ఉండేది. ఈ విధంగా 60 సంవత్సరములలో నాకు అవసరమనిపించే అనేక పుస్తకాలను అనేక విషయాల మీద చదివాను. మహాపురశ్చరణ పూర్ణాహుతి తరువాత చదువుటకు కాలము బాగా దొరికేది. అప్పుడు మన దేశంలోని అనేక గ్రంథాలయములకు వెళ్ళి లభ్యమైన అనేక అమూల్యమైన గ్రంథాలను అముద్రిత ప్రతులను చదివాను. కాలక్షేపము కొరకు 1 పేజీ కూడా చదవలేదు. ఏది చదివినా ఆ విషయంలో ప్రావీణ్యత పొందాలనే తపనతో చదివేవాడిని. అందువలన చదివిన ప్రతి విషయమూ గుర్తుండేది. ఒక వ్యాసం రాయాలన్నా, చర్చలలో పాల్గొన్నా చదివిన విషయము తేలికగా గుర్తుకు వచ్చేది. అనేకులు నన్ను మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం అనేవారు. అఖండ జ్యోతిలో నేను వ్రాసిన వ్యాసములను చూసి అనేకులు ఒక వ్యాసము వ్రాయుటకు ఎన్ని పుస్తకముల నుండి సమాచారము సేకరించవలసి వచ్చేదో అని ఆశ్చర్యపోయేవారు. ఇదే యుగ నిర్మాణ యోజన యుగశక్తి పత్రికలకు కూడా వర్తిస్తుంది. కానీ ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. నేను ఏమి చదివినా పనికి వచ్చేది మాత్రమే మనస్ఫూర్తిగా చదివేవాడిని. అందువల్ల సమయము, సందర్భము వచ్చినప్పుడు వాటంతటవే గుర్తుకు వచ్చేవి. పూర్తి తన్మయత్వముతో చదివినచో ప్రతి ఒక్కరూ దానిని సాధించగలరు. నా జన్మభూమి అయిన పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది. అందువలన స్కూలు విద్య ప్రమాణాలలో పోల్చి చూస్తే అంతే చదివాను. సంస్కృతము మా వంశములోనే కలిసిమెలిసిపోయినది. నాన్నగారు సంస్కృతములో అసాధారణ విద్వత్తు కలవారు. మా అన్నదమ్ములు కూడా తరతరముల నుండి పురాణ కథా కాలక్షేపము, పౌరోహిత్యము చేయుట వలన వాటి వివరాలు కూడా తెలిసినవి. అందువలన నాకు స్వయముగా డిగ్రీలు లేకపోయినను సంస్కృతములోనూ హిందీలోనూ ఎంఏ పరీక్షలకు వెళ్లే వాళ్లకు పాఠాలు చెప్పేవాడిని. ఇతర భాషలు నేర్చుకునే విధానం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. జైలులో ఉన్నప్పుడే మెత్తని రాళ్లతో గోడ మీద ఇంగ్లీషు రాయట మొదలుపెట్టినాను. అలాగే లీడరు అనే ఆంగ్ల వార్తాపత్రిక జైలులో దొరికితే దానిని మెల్లగా ఇతర ఖైదీల సాయంతో చదువుట నేర్చుకున్నాను. ఈ విధముగా ఒక సంవత్సరములోనే జైలు నుండి విడుదలయ్యేసరికి కావలసిన ఆంగ్ల జ్ఞానము వచ్చినది. మిత్రులతో చర్చించుకొనుట వలన జైలుకి వెళ్ళినప్పుడల్లా నా ఆంగ్ల పద పరిజ్ఞానము చాలా ఎక్కువైనది. అప్పుడే వ్యాకరణము కూడా నేర్చుకున్నాను. దీనికి బదులు వాళ్లకు సంస్కృతము, హిందీ నేర్పినాను. అదేవిధంగా నడుస్తూ నడుస్తూ అన్ని భాషలు నేర్చాను. గాయత్రిని బుద్ధిప్రదాయిని అంటారు. ఇతరులకు ఆ లాభం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రము ఈ లాభాన్ని ప్రత్యక్షంగా చూశాను. అఖండ జ్యోతిలో వాడబడిన సంస్కృతము కలిసిన హిందీ భాష అనేక హిందీ ఆచార్యులకు మార్గము చూపినది. ఇదంతా ఆ మహాప్రజ్ఞ యొక్క ఆశీర్వాదమే. గురుదేవులు చెప్పిన మూడవ పని కాంగ్రెస్లో పనిచేయుట. దీని వలన అనేక మంది ప్రతిభా సంపన్నులతో సంబంధాలు ఏర్పడినవి. ఎల్లప్పుడూ నేను క్రమశిక్షణతో కూడిన వినమ్ర స్వయం సేవకునిగా నే ఉండేవాడిని. అందువలన పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వారి సేవకు నన్నే వినియోగించేవారు. నా వయస్సు కూడా చాలా తక్కువే అగుట వలన అనేక లాభములు కలిగినవి. సబర్మతి ఆశ్రమం వద్ద గాంధీగారితోనూ, పవనార్ ఆశ్రమములో వినోబా భావేతోనూ ఉండే భాగ్యం కలిగినది. అనేకులు వారి దగ్గరకు వెళ్లి దర్శనము చేసుకుని వచ్చేస్తారు. నేను వాళ్ల సంబంధము వలన అనేక విషయాలు తెలుసుకోగలిగాను. ఆ స్మృతులన్నీ ఇచ్చట వ్రాయుటకు అప్రస్తుతములు, కానీ కొన్ని సంఘటనలు నా భవిష్యత్ కార్యక్రమాలకు చాలా సాయం చేసినవి. అది 1933 సంవత్సరంలో కలకత్తాలో భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్న రోజులు. ఆ రోజులలో కాంగ్రెస్ సంస్థ నిషేధించబడినది. సమావేశాలకు వెళ్లిన వారంతా పట్టుబడ్డారు. కొన్ని చోట్ల కాల్పులు జరిగినవి. భరద్వాన్ స్టేషన్లో అరెస్టు చేసి అసన్సోల్ జైలుకు పంపినారు. ఆ పట్టుబడిన వారిలో నేను, ఆగ్రా జిల్లాకు సంబంధించిన 3 కార్యకర్తలు ఉన్నాము. మాతో పాటు అరెస్టైన వారిలో శ్రీ మదన్మోహన మాలవ్య గారు, స్వరూపారాణి నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తల్లి, దేవదాస్ గాంధీ, గాంధీజీ కుమారుడు, రషీ అహ్మద్ కిద్వాయ్ మొదలగు విశిష్ట కాంగ్రెస్ కార్యకర్తలున్నారు. మాలవ్యాజీ, స్వరూపిణీ రాణి మమ్మలను స్వంత పిల్లల వలె చూసుకునేవారు. జైలులో ఉన్నవాళ్లు మదనమోహన మాలవ్య గారు ప్రతిరోజు సాయంత్రము మమ్మలను ఉద్దేశించి ప్రసంగించేవారు. ఆ రోజు ప్రసంగములో కాంగ్రెస్ అందరివి అనే భావన పటిష్టము చేయుట కొరకు ప్రతి పురుషుడు రోజుకి ఒక కాణి, ప్రతి స్త్రీ ఒక పిడికెడు బియ్యం ఇవ్వాలి అని తీర్మానించారు. ఈ విధముగా కాంగ్రెస్ ఆర్థికంగా బలము పుంజుకొనుటయే కాక ఈ సంస్థ మనదే అనిపించింది. ఈ ఆధారంగానే ఋషులు పెద్ద పెద్ద గురుకులములను నడిపేవారు. గురుదేవులు నా భవిష్యత్ కార్యక్రమాల గురించి సూచనప్రాయంగా ఒక పెద్ద సంస్థను స్థాపించవలసి ఉంటుంది అని అన్నారు. అప్పటి నుండి దానికి కావలసిన ధనము ఎలా వస్తుందా అని మధనపడేవాడిని. ఈ జైలు యాత్రలో దానికి కావలసిన సూత్రము లభించినది. విడుదల అయిన తర్వాత నేను స్వయముగా సంస్థను స్థాపించవలసి వచ్చినప్పుడు ఈ సూత్రాన్నే పాటించాను. ప్రతి సాధకుడు నిత్యము 10 పైసలు లేక పిడికెడు బియ్యము ఆ సంస్థకు అంశదానముగా ఇవ్వాలి అని నిర్ణయించాను. ఈ విధముగా ఇప్పటికి 2,00,000,000 రూపాయల వ్యయముతో ఆశ్రమమును ఇతర ఖర్చులను భరించగలిగాను. స్వాతంత్ర్యము వచ్చే వరకు కాంగ్రెస్ కార్యకర్తలుగా స్వయం సేవకుడిగా నా సాధనను ప్రాణప్రదముగా చేశాను. స్వరాజ్యం వచ్చాక అన్ని రంగాలలో వాస్తవిక స్వరాజ్యం నా లక్ష్యమైనది. రాజనీతిలో ఉన్నవాళ్లు రాజకీయ ఆర్థిక స్థితులను పటిష్టం చేయాలి, కానీ సామాజిక భౌతిక ఆచరణాత్మక స్థాయిని సమున్నతము చేయగలిగేది ఋషులు మాత్రమే. ఇది ధర్మవేదిక బాధ్యత. ఈ నూతన కార్యక్రమ బాధ్యత గురుజనుల ఆదేశానుసారము తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు తీసుకున్న ఖద్దరు ధారణ నియమాన్ని మాత్రమే జీవితాంతము కొనసాగిస్తూ ఇతర క్రియాత్మక కాంగ్రెస్ కార్యకలాపాల నుండి స్వాతంత్ర్యము లభించిన వెంటనే తప్పుకున్నాను. దీనికి బాపూజీ ఆశీర్వాదమే కాక దైవీ ఆజ్ఞ కూడా కారణం. 20 సంవత్సరములు స్వాతంత్ర్య సంగ్రామములో పాలు పంచుకున్నందున పెన్షన్ కొరకు నాకు కాగితము పంపినప్పుడు నేను వద్దు అన్నాను. కాంగ్రెస్ అనుయాయులు నన్ను శ్రీ రామ్ యత్ లేక మత్ జీ అని పిలిచేవారు. ఆనాటి వృద్ధులకు పనికి అందరికన్నా ముందు, కీర్తికి అందరికన్నా వెనుక ఉండేవాడిగా నేను సుపరిచితుడనే. ఈ 3 పనులు గురుదేవుల ఆదేశానుసారము పూర్తి తన్మయత్వముతో తత్పరతతో చేశాను. మధ్యలో 2 సార్లు 6-6 నెలల హిమాలయాలలో ఉండేటట్లుగా గురుదేవులు పిలిచినారు. స్వాతంత్ర్యం కోసము కాంగ్రెస్ పని చాలా అవసరము, అందువలన నీవు 6 నెలలు ఉంటే చాలు అన్నారు. గురుదేవులు 6 నెలల్లో ఏమి చెప్పినారో, నా చేయేమి చేయించినారో పాఠకులకు తెలియనవసరం లేదు. అందరకు తెలిసిన నా జీవితమునే లెక్కలేనన్ని సంఘటనలలో ఆ దైవశక్తి యొక్క అనంత కృపను అనేకసార్లు అనుభవించి కృతకృత్యుడనయ్యాను.